My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జీ వెన్నెల గారి చిత్రం బహళారావు చిత్రం కార్యక్రమం ఆగస్టు 21, 2018 నాటిన ప్రసారం.
Disclaimer: the views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల్ చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఒక దేశ భవిష్యత్తు ఆర్ ఒక దేశ ఆర్థిక స్థితిగతుల్లో ఏది ఎక్కువ ప్రధాన పాత్ర పోషిస్తుంది? లైక్ మనకైతే అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ అంటారు. మనకి వర్షాధారిత పంటలే కాకపోయినా అట్లీస్ట్ మనం బోర్లు అవి వాటితో ఒకవేళ అండర్గ్రౌండ్ వాటర్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ మొత్తానికి మనది బ్యాక్ బోన్ వచ్చేసి అగ్రికల్చరే. కాస్తో కోస్తో కేరళ, గోవా, తర్వాత ఢిల్లీ అంటే ఆగ్రా దగ్గర, ముంబై, రాజస్థాన్, తర్వాత ఈ నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి కొన్ని పైగా హిమాలయన్ రేంజ్ ఇలాంటి అంటే హిమాలయన్ రేంజ్ నార్త్ ఈస్ట్లో కూడా ఉంది కాబట్టి ఈ రేంజ్ అంతా కూడాను టూరిస్ట్ స్పాట్ కదా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇండియాకి టూరిస్టులు రావాలి అని అంటే ఆగ్రా చూడటానికో లేకపోతే రాజస్థాన్లో కోటలు చూడటానికో ఇలా వస్తారు, రైట్? అలాగే ప్రతి ఒక్క కంట్రీకి ఏదో ఒక టూరిజం ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ ఒకటి ఉంటుంది. అసలు టూరిజమే ఒక మెయిన్ రెవెన్యూగా బ్రతుకుతున్నటువంటి కంట్రీస్ బోలెడన్ ఉన్నాయి. అందుకే పైగా ఈ మధ్య ఏంటంటే మీ పాస్పోర్ట్ దుమ్ముగొట్టుకుపోతుందా, అయితే మేము మీకు పర్సనల్ లోన్ ఇస్తాము, వెళ్ళండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి అనుకుంటూ ప్రతి బ్యాంకు వాళ్ళు ఓ తెగ లోన్లు ఇచ్చేస్తున్నారు. ఇదివరకైతే పర్సనల్ లోన్ అని అంటే కేవలం ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికో లేకపోతే చేబదులుగా డబ్బులు బయట ఎక్కడో వడ్డీకి తీసుకునే బదులు పోనీ ఇక్కడే తీసుకోవచ్చు అనే ఉద్దేశంలో అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేకంగా ఫారిన్ వెకేషన్స్కి ప్రత్యేకమైన లోన్స్ ఇస్తున్నారు. అలా ఇస్తున్నారు కాబట్టే ఏ లోన్ పడితే ఆ లోన్ పెట్టేసి ఆ తర్వాత ఇదిగో లండన్ లోనో అమెరికా లోనో సెటిల్ అయిపోతున్నారు ఈ లోన్లు తీసుకున్నాకే. ఆ తర్వాత వాటిని స్విస్ బ్యాంకుల్లోకి మార్చుకోవడం ఇంకా మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు అనుకోండి. సరే, నాకు మాట్లాడితే మళ్ళీ అదే గుర్తొస్తుంది, ఈ ఆక్రోశం తర్వాత పక్కన పెడదాం కానీ. సో మొత్తానికి ప్రతి కంట్రీకి దానికి సంబంధించినటువంటి ఏదో ఒక టూరిజం అట్రాక్షన్ అనేది ఉంటుంది. అది చాలా చిన్న చిన్న కంట్రీస్ అయినా సరే. ఎందుకు? వాటికన్ సిటీ ఉంది, అది ప్రపంచంలోనే అతి చిన్న కంట్రీ కదా, కానీ దానికి కూడాను టూరిస్ట్ స్పాట్గా చాలా మంచి ప్రామినెన్స్ ఉంది. ఇలాంటి చిన్న కంట్రీస్లో ఉండే టూరిస్ట్ స్పాట్లకి విపరీతంగా జనాలు వస్తారు. అందులోనూ వాటికన్ సిటీ అంటే మరి పోప్ ఉండేది అక్కడే. సో క్రిస్టియన్స్ అందరికీ చాలా కొంచెం మంచి ప్రామినెంట్ ప్లేస్ అని, క్రిస్టియన్స్ అనే కాదు ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టిక్ చర్చిలు చూడటానికి, లోపల ఉన్నటువంటి పెయింటింగ్స్ అవి చూడటానికి ఎంతమంది వెళ్తారు. రోమ్ వెళ్ళిన ప్రతి వాళ్ళు వాటికన్ సిటీకి కూడా వెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళాల్సి ఉండింది, బట్ నేను డిస్నీలాండ్కి డైవర్ట్ అవ్వడం వల్ల జస్ట్ పార్ట్ ఆఫ్ రోమ్ అండ్ వాటికన్ సిటీ చూశాను, పూర్తిగా చూడలేకపోయాను. సో ఇలాగా ఎవరికైనా ఏ కంట్రీకైనా వాళ్ళు ఆ టూరిజంని డెవలప్ చేసుకోవడానికి వివిధ రకాలుగా ఇదిగో ఇది సమ్మర్ సీజన్ అని, వింటర్ సీజన్ అని, మళ్ళీ దానికేమో కొన్ని ప్రత్యేక ఆఫర్లు పెట్టడం, కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్కి ఒక ప్యాకేజ్ కింద ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎతిహాద్ ఎయిర్వేస్ కానీ వీళ్ళైతే అసలు దానికి సంబంధించి స్పెషల్గా ఒక సీజన్లో వాళ్ళు డిస్కౌంటెడ్ ఫ్లైట్ ఫేర్స్ అవి ఇవి పెట్టి అసలు ఒకటి కాదు చాలా రకాల డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. అసలు ఆ చర్చిలు చూస్తుంటే ఒక్కొక్కసారి మనకి ఎంత అంత ప్రశాంతంగా ఉంటుంది. మంచి మంచి గ్లాస్ పెయింటింగ్స్, తర్వాత రోమ్ చరిత్ర మొత్తాన్ని, అసలు ఆ రోమ్ వీధుల్లో కూడాను భలే విచిత్రంగా ప్రతి ఒక్క దేశానికి దానికి సంబంధించినటువంటి ఒక యూనిక్నెస్ ఉంటుంది. రోమ్లో ఎక్స్క్లూజివ్ కల్చర్ చాలా బాగుంటుంది. అలాగే వాటికన్ సిటీ ఇంకా ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి అట్లా ఉంటాయి. సో వీళ్ళేంటంటే ఎంతసేపటికి ఖచ్చితంగా మన దేశానికి మంచి రెవెన్యూ రావాలి, ఎందుకంటే వాటికన్ సిటీ చెప్పాను కదా ఆల్రెడీ అది ఉన్నదే ఎక్కువ టూరిజంకి సంబంధించి అండ్ స్పిరిచువల్. సో రావాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు ఇంకా మంచి మంచి ఆఫర్లు అవి పెడుతూ ఉంటారు కదా. ఈ క్రమంలో ఈ మధ్య కొత్తగా మా దేశానికి రావద్దు మొర్రో అని చెప్పి దండం పెట్టేస్తున్నారు. ఇంకొంతమంది అయితే మన మామూలుగా ఏదైనా ఒక జీతాలు పెరగడానికో వేటికో స్ట్రైకులు అవి చేస్తుంటారు కదా యాజిటేషన్లో, ఆ టైప్లో మా దేశానికి రావద్దు అని యాజిటేషన్ కూడా చేస్తున్నారు. ఎస్, గొడవ చేస్తున్నారు వద్దు అని. ఎందుకు అంటే డ్యూ టు ఓవర్ క్రౌడింగ్. ఒక దేశ జనాభా ఆర్ ఒక సిటీ జనాభా ఎంతైతే ఉండాలో అంత ఉన్న తర్వాత ఏడాదికి ఆల్మోస్ట్ అంతకన్నా ఎక్కువ మంది జనాలు చూడటానికి వచ్చిన జనాలు ఎక్కువైపోతూ ఉంటే వీళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకు అసలు అంటే ప్రతి మనిషి ఇంకొక కంట్రీకి వెళ్ళి చూసి అక్కడ జనాలు ఎలా ఉన్నారు ఏంటని మనం ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. వెకేషన్ అనేది చాలా అవసరమైన విషయం, అది మన ఇండియాలోనే అయి ఉండొచ్చు. అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళగలిగి ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళైతే ఎఫర్ట్ చేసే వాళ్ళైతే అక్కడికి వెళ్ళొచ్చు. పలు ప్లేసెస్కి వెళితే అక్కడ ఉన్నటువంటి జీవన విధానం, వాళ్ళ జీవన శైలి, అక్కడ మనుషుల మనస్తత్వం, వాళ్ళు తినే తిండేంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఇలాంటి డైవర్సిఫైడ్ టాపిక్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్న ఉద్దేశంలోనే కదా ఎవరైనా వెకేషన్ ప్లాన్ చేసేది. మరి అలాంటప్పుడు ఎందుకు ఇట్లాంటి ఒక క్లాష్ వచ్చి ఈ మధ్య ఎందుకు ఇలా తయారైంది? ఇప్పుడు ఒక హ్యాష్ ట్యాగ్తో ట్రెండింగ్ కూడా చేస్తున్నారు, డోంట్ కమ్ అని చెప్పి, టూరిస్ట్ అన్ఇన్వైటెడ్ అని చెప్పి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎస్పెషల్లీ ఏంటంటే స్పెయిన్లో ఫస్ట్ వచ్చేసి ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి అంటే 2015లో ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు, కానీ తర్వాత ఇంకా మిగతా అన్ని చోట్లకి అది పాకింది. ఇదే విషయానికి వస్తే సరే ముందు విదేశాల వరకు ఎందుకు, మన ఇండియాలోనే చూద్దాం. గోవాలో ఆల్మోస్ట్ కొన్ని వందల బీచ్లు ఉన్నాయి, కానీ మీరు ఏ బీచ్కి వెళ్ళినా ఇదివరకు అయితే చక్కగా మంచి ప్రిస్టీన్ శాండ్ తర్వాత మంచి బ్లూ వాటర్, బ్లూ కాకపోయినా కొన్ని చోట్ల ట్రాన్స్పరెంట్ వాటర్, కొన్ని చోట్ల ఆక్వా బ్లూ, టీల్ ఇలాంటి కలర్స్లో చక్కగా నీళ్లు మంచి ట్రాన్స్పరెంట్గా భలే ఉండేవి. మరి ఈ మధ్య ఏమవుతుంది, లేస్ ప్యాకెట్లు అవి ఇవి రకరకాలు కూల్ డ్రింక్ టిన్స్, బీర్ బాటిల్స్ ఇవన్నీ పడేసి ఉండడం వల్ల, అంటే మనం వెళ్ళాకే కదా మరి ఇంత వందల బీచ్లు ఉన్నా కూడా ప్రతి ఒక్క బీచ్లోనూ బద్దకిస్టులు ఎక్కువైపోతున్నారు వచ్చిన వాళ్ళు. నిజానికి గోవాకి ఎక్కువగా ఫారినర్స్ వస్తూ ఉంటారు, అండ్ దాట్ టు ఇన్ ద మంత్స్ ఆఫ్ నవంబర్ డిసెంబర్ వరకు ఈ సన్బోర్న్ ఫెస్టివల్ అవి జరుగుతూ ఉంటాయి కదా. డిసెంబర్ 31st గోవాలో జరిగినట్టు ఇంకెక్కడ జరగదని చెప్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఈ వందల కొద్ది బీచ్లకి ఫారినర్స్ వచ్చినప్పుడు మరి మనం కనుక ఫారిన్కి వెళ్తే ఎలా అయితే మనము చక్కగా అన్ని పాటిస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనం మన చెత్తని అట్లాగే ఎట్లా కంటిన్యూ చేస్తామో, అలాగే మరి వాళ్ళు కూడా ఇక్కడ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, మనం ఒక్కడమే ఎందుకు ఇంత పద్ధతిగా ఉండాలని అనుకుంటారో, లేదు ఇదంతా మన వాళ్ళు చేస్తున్నదే వాళ్ళు పద్ధతిగానే ఉన్నారో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంతవరకు గోవాకి వెళ్ళలేదు. కానీ ఒక గోవానే కాదు, ఇదిగో మొన్న కేరళ, అసలు అది గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, టూరిస్ట్ స్పాట్. మొన్న ఈ మధ్య వచ్చిన మరి వరదలకి ఒక వారం రోజులుగా అతలాకుతలం అయిపోయింది. ఏమైంది, అక్కడ ఉన్నటువంటి గోవా సీషోరే, అక్కడ ఉన్నటువంటి బీచ్ల్లో ఉన్న చెత్త అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసింది. మళ్ళీ శ్రీమంతుడు డైలాగే, ప్రకృతికి మనం ఏదైతే ఇచ్చామో దాన్ని మళ్ళీ మనకి తిరిగి ఇచ్చేసింది, లేకపోతే అది పాడైపోతుంది కదా అందుకని. అలాగే ముంబైలో వచ్చిన వరదలు మొన్న మధ్య, అప్పుడు అంతేగా మెరీనా బీచ్ మన ఈ బీచ్ మొత్తం వర్లీ సీలింగ్ ఆ మొత్తం బ్రిడ్జ్ అన్నీ చెత్త చెత్తగా మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిపోయింది. అలలు ఒక పెద్ద అల వచ్చింది, అన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటికైనా మనకు బుద్ధి రావాలా? స్టిల్ మనకి రాదు. మరి మన చిన్న చిన్న టూరిస్ట్ స్పాట్లు, చిన్న చిన్నవి కాదు చెప్పాలంటే మనకి ఇవి చాలా ప్రెషియస్. గోవా అయితే అసలు మామూలు రెవెన్యూ కాదు, కేవలం బైకులు రెంట్కి ఇస్తే వచ్చే రెవెన్యూ బీభత్సంగా ఉంటుంది. అక్కడ అందరూ కూడాను ఈ హార్లీ డేవిడ్సన్లు, ఎన్ఫీల్డ్ ఇవన్నీ కొనేది కేవలం వీళ్ళకి ఇవ్వడానికేట, రెంట్కి ఇస్తే మంచి మంచి రెవెన్యూలు వస్తాయని. మరి ఇలాంటి సందర్భాల్లో మనకి ఎలాగైతే ఇప్పుడు ఈ టూరిస్ట్ స్పాట్స్ వల్ల తర్వాత మనకి ఎట్లయితే ఇబ్బంది కలు, ముంబైలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు కదా ఏహే ప్రతిసారి వచ్చేసి మన సముద్రం ఒడ్డును కూర్చోవడం ఎవరు వస్తే వాళ్ళు అన్ని అక్కడ తినేసి పడేయడం, రోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఇదిగో మనలాంటి వాళ్ళకి ఇక్కడ ఇలా ఇబ్బంది అయిపోతుందని అనుకుంటారా అనుకోరా? అందులో వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండకపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను అది కూడా చెప్తాను, ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊర్లో ఉన్న ప్రదేశాన్ని చూడటం చాలా తక్కువ. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అర్రే చా అక్కడ ఉన్న వాళ్ళు చూడలేకపోయామని చెప్పి ఇక్కడి నుంచి టికెట్ పెట్టుకుని మరీ వెళ్ళి అప్పుడు చూసేసి వస్తారు. ఇది చాలాసార్లు చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. అలాగే గోవాలో ఉన్నవాళ్ళు మామూలుగా ఒక ఆఫీస్కో లేకపోతే ఒక వాళ్ళ సొంత ఊరు అయితే కనుక అన్ని బీచ్ల్ని చుట్టూ రావడం చాలా కష్టమైన విషయం. హార్డ్లీ అసలు వారానికి ఒకసారి ఒక మంచి ఫేమస్ బీచ్కే వెళ్తాడో లేదో డౌటే. అలాంటిది ఈ ప్రతిరోజు వచ్చే టూరిస్టులు వాళ్ళందరినీ చూస్తే మీరు గమనించారా, సాధారణంగా ఏదన్నా ఒక మంచి అందమైన ప్లేస్ ఉంది, మీరు అక్కడ పని చేస్తున్నారు ఓకే, ఆర్ మీరు అక్కడ రెసిడెంట్ మీ సొంత ఊరు, ఎవరైనా వచ్చి ఫోటోలు తీసుకుంటే వీళ్ళకి ఏమైనా పిచ్చా అని అనిపిస్తుంది. ఎందుకంటే రోజు చూసే మనకి అసలు అది పెద్ద అందమే అనిపించదు. కేవలం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రతీది అపురూపమే. అందులోనూ మనం ఏదైనా వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతీది, బా రోడ్డు చూడు ఎంత నీట్గా ఉంది, ఈ ఫెన్సింగ్ చూడు ఎంత బాగుంది, ఆ ఇల్లు చూడు ఎంత బాగుంది, ఈ షాప్ చూడు ఎట్లా ఉంది, అసలు ఈ డిస్ప్లే అదిరిపోయింది అని ప్రతి ఒక్కటి ఫోటోలు తీసుకుంటాం. దీనికి నేనే బెస్ట్ ఉదాహరణ. నేను యూరోప్ ట్రిప్కి వెళ్ళిన మొత్తం మీద నా ఫోటోలు హార్డ్లీ ఒక 10-20 ఉంటాయి. మొత్తం అన్నీ కూడాను 5,000 ఫోటోలు తీశాను. కెన్ యూ జస్ట్ బిలీవ్? 5,000 ఫోటోలు ఉంటే అన్నీ కూడా ఇట్లాంటివే. అవి అక్కడ వాళ్ళు చూస్తే ఏంటిది దీన్ని కూడా ఫోటో తీస్తారా అనుకుంటారు. అలాగే మన దగ్గరకు వచ్చినప్పుడు ఫారినర్స్ అయినా అంతేగా, ప్రతి చిన్న విషయాన్ని ఫోటో తీస్తారు. ఎవరన్నా లాలీపాప్ తింటూ ఉంటారనుకోని చిన్నపిల్లలు ఎవరైనా మొక్కు గారుతూ హౌ క్యూట్ అని చెప్పి అది కూడా ఫోటో తీసుకుంటారు అలా. సో ఇలా ఫారినర్స్కి లేదా మనం ఫారిన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ ఏది మనకి అట్రాక్టివ్గా అనిపిస్తే అక్కడికి వెళ్ళడం మనకి సర్వసాధారణం. కానీ ఈ మధ్య రావద్దు బాబాయ్ మా కంట్రీకి, మాకు చాలు ఈ చెర మేము పడలేము అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఏ కంట్రీసు ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
మైండ్ మీడియాలో మీకు ఇష్టమైన షోని మిస్ అయ్యారా? మీకు నచ్చిన, మీరు మెచ్చిన మా రేడియో షోలను మరొక్కసారి వినాలనుకుంటున్నారా? అయితే మా పాడ్కాస్ట్లను audioboom.com/channel/myinmedia తిరిగి వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టి ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
సరదా పాటలు స్ఫూర్తిదాయకమైన పాటలు, మనసుని మురిపించే మెలోడీలు, బాధలో ఓదార్చే ట్రాజడీలు. పాట ఏదైనా మీ నోట పలికే మీకిష్టమైన పాటతో శృతి కలుపుతుంది సింగర్ శిశిర. సింగ్ అలాంగ్ విత్ సింగర్ శిశిర. మీ మైండ్ మీడియాలో భారత కాలమానం ప్రకారం సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7:30 to 8:30 వరకు ప్రసారం అవుతుంది. తప్పక వింటారు కదూ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఫారిన్ టూరిజం ఏదైతే ఉందో దానికి సాధారణంగా ఎవరైనా సరే వాళ్ళకి అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కానీ, అక్కడ హోటల్స్లో కొంచెం మంచి రెవెన్యూ వస్తుందని కానీ, చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు సపోజ్ ఏదన్నా మీరు నయాగరా ఫాల్స్కి వెళ్ళారు, నయాగరా ఫాల్స్ దగ్గర మీకు ఏం దొరకని దొరకకపోయినా ఒక పంజాబీ ధాబానో దాని చుట్టుపక్కల లేకపోతే ఇంకొక సౌత్ ఇండియన్ రెస్టారెంటో ఏదో ఒకటి పెడతారు. ఎందుకంటే అక్కడికి ఇండియన్స్ ఎక్కువ వస్తారని వాళ్ళకి తెలుసు. అలాగే థాయ్, చైనీస్ డిషెస్ ఇలా, అంటే మల్టీ క్యూజిన్ లేకపోతే ఇంటర్నేషనల్ ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టేది ఇలాంటి వాటి గురించే. సో అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది, ప్లస్ అక్కడ మిగతా అంటే టూరిస్ట్ స్పాట్గా అందరికీ కాస్త ఉపాధి దొరుకుతుందని చాలామంది భావిస్తారు. అయితే అదే సంఖ్య అంటే టూరిస్టుల సంఖ్య కనుక పెరిగితే ఎంత దారుణము అనేది ఈ మధ్యకాలంలో చాలా చోట్ల, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో, యూరోపియన్ సిటీస్లో నిరసనలు, ఆందోళనలు అన్నీ ఒక రేంజ్లో బాగా ఇప్పుడు ఒక పీక్స్కి వెళ్ళిపోయినాయి. ఎందుకు అంటే అక్కడ జనాలు ఎక్కువగా రావడం వల్ల, అంటే ఓవర్ టూరిజం అవ్వడం వల్ల, స్పెయిన్లో ఉన్న బార్సిలోనాలో బేసిక్ పాపులేషన్ వచ్చేసి 16,16,25,137 మంది అయితే, ఓన్లీ 2017లో ఆ దేశానికి 3 crore మంది వరకు వచ్చారు టూరిస్టులు. ఉన్నదేమో 16,25,137 మెంబర్స్ అయితే 3 crore మంది టూరిస్టులుగా ఆ ఏడాది వచ్చారు 2017లో. ఎస్పెషల్లీ వాళ్ళు ఒక 2 సంస్థలు పెట్టుకున్నారు, ఏంటంటే అసెంబ్లీ ఆఫ్ నైబర్హుడ్స్ ఫర్ సస్టైనబుల్ టూరిజం ABTS అని ఒకటి, నెట్వర్క్ ఆఫ్ సదర్న్ యూరోపియన్ సిటీస్ అగెయిన్స్ట్ టూరిజం SET అని 2 సంస్థలు ఉన్నాయి. ఆ 2 విపరీతంగా ఫైట్ చేసి మరీ ఇంతమంది టూరిస్టులను మేము తట్టుకోలేము అని చెప్పేస్తున్నాయి. ఏదన్నా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళితే అక్కడ జనాభా కంటే ఆల్మోస్ట్ 2 రెట్లు ఎక్కువ సంఖ్యలో కనుక టూరిస్టులు ఓ విపరీతంగా వచ్చేస్తూ ఉంటే, ఇలా వస్తున్న టూరిస్టుల వల్ల అక్కడ స్థానికుల వారసత్వ సంపద అంటే కల్చరల్ ఏదైతే ఈ ఎసెట్స్ ఉంటాయో వాటికి భంగం వస్తుందని ఒకటి, నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతింటుందని ఒకటి. ఎందుకంటే అంటే నేను వెళ్ళింది ఏదో తిప్పి తిప్పి కొడితే వెళ్ళిందే ఒక కంట్రీ కాబట్టి నేను దాని గురించే చెప్తాను, అంటే ఒక సైడ్ ఆఫ్ ది కాంటినెంట్, యూరోపియన్ కాంటినెంట్ కాబట్టి నేను దాని గురించే చెప్తాను. అక్కడ ఏంటంటే సాయంత్రం 6:30 to 7 మీరు హోటల్కి వెళ్ళి భోంచేసేయాలి. సన్సెట్ 10 వరకు ఉంటుంది, 10 కానీ సన్సెట్ అవ్వదు. కానీ మీరు హోటల్కి మాత్రం 7:30 బై లేటెస్ట్ మీరు 7:30 వెళ్ళిపోవాలి. సో సాధారణంగా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం మరి 7:30 అని అనుకున్నప్పుడు ఆ టైం కల్లా మీరు అక్కడ తినేసి బయటకు వచ్చేయాలి. మనకి ఇక్కడ ఏంటి, కాస్త 9:30 to 10 అయ్యే వరకు తినే అలవాటు లేదనుకోండి, కాస్త లేట్గా పెడదాం, మధ్యాహ్నం సరిగ్గా తినలేదుగా, తిన్నాం ఎక్కువ తిన్నాం కదా కాబట్టి ఆకలేయట్లేదు, ఇట్లా ఏదన్నా మీరు అనుకుంటే, మీరు తింటుంటే లిటరల్లీ మీరు చూడొచ్చు అక్కడ 6:30 to 7 ఆర్ 7:30 శుభ్రంగా అసలు సూర్యుడు మంచి ప్రచండంగా ఉంటాడు. అసలు ఇదేం టైము, 7 ఇక్కడేమో ఎండ వస్తుంది, ఇప్పుడు ఏం తినబుద్ధి వస్తుందని మీరు అనుకుని కనుక ఊరుకుంటే, దీనివల్ల మరి అంటే ఇప్పుడు ఒక టూరిస్ట్గా మీరు వెళ్ళినప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవించడం ఒకవేళ వాళ్ళ అలవాటు అని అనుకుంటే కనుక వాళ్ళు మీకోసం 9 వరకు మెలుకుతూ ఉండాలి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇలా మీరు ఒక్కళ్ళని కాదు, ఈ yatra.com థామస్ కుక్కులు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా అంతే కాదు. సో వాళ్ళ జీవన విధానం మొత్తం మారిపోతుంది, అందుకని వద్దంటున్నారు. అలా చాలా ఎఫెక్ట్ అయిందంట వాళ్ళ లైఫ్ స్టైల్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టే వాళ్ళ హెరిటేజ్ సైట్స్ కానీ కల్చరల్
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
పర్మనెంట్గా వాళ్ళు చేంజ్ అయిపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడము, అండ్ ఇంకొకటి ఓవర్ టూరిజం వల్ల వాళ్ళు ఇదివరకు ఎలా అయితే ఉన్నారో, సపోజ్ ఇప్పుడు హోటల్ బయట ఏదైనా ఒక లిటరింగ్ ఏమీ లేదు అక్కడ, వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఓకే ఇది ఇక్కడ ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళి మరీ వేసి రావాలనుకుంటారు. మనకు అలవాటు అయిపోయినా ఇక్కడ ఎక్కడ లేదుగా డస్ట్బిన్ అని చెప్పి మనం ఎక్కడైనా పడేసామనుకోండి, చూసారా మీరు వచ్చారు మాకు అసలు ఇక్కడ మా స్థలం అంతా ఇలా అయిపోయింది, ఇది వరకు అంతా ఇలా లేదు మా సిటీ అది అని చెప్పి వాళ్ళు గొడవ వేసుకుంటారు. ఒకటి ఇప్పుడు బాత్రూమ్ ఫిట్టింగ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తిప్పలేనండి. మీరు గమనిస్తే ఛార్జర్ దగ్గర నుంచి మొదలు పెడితే, యూరోపియన్ ఛార్జర్ నుంచి మొదలు పెడితే, వాష్రూమ్లో వాళ్ళు వాడేటటువంటి విధానము, ఆ పంపులు అవి ఇవి అన్నీ, బాత్ ఫిట్టింగ్స్ అన్నీ డ్యువెల్గా లేకపోతే టూరిస్టులకి అనుగుణంగా వాళ్ళు మారాలి కాబట్టి అట్లా పెట్టడము, ఆ తర్వాత వాళ్ళు దానికి అలవాటు పడటం, ఆ తర్వాత కంప్లీట్లీ అసలు లైఫ్ స్టైలే మారిపోతుంది వాళ్ళకు కూడాను. ఇంకొకటి అక్కడ ఏదైతే ఒక న్యాచురల్ ఒక ఎసెన్స్ ఉంటుందో ఆ ప్లేస్లో అది ఉండట్లేదు. ఇప్పుడు కమర్షియలైజేషన్ తర్వాత ఏమో ఇంకా మిగతా ఈ కొంచెం ఆర్టిఫిషియల్ బూమింగ్ రావడం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. అండ్ వాళ్ళు టూరిస్టులు కారణంగా ఏవైతే వీళ్ళు ప్రయోజనాలు పొందుతున్నారో, ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ హోటల్స్ ఇలాంటి వాటికే దక్కుతున్నాయి తప్ప అక్కడ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ కామన్ పీపుల్కి దక్కట్లేదు అనేది కూడా ఒకటి ఉన్నది. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళకి ఏవైతే దక్కాలో అవి కనీసం అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ కూడాను భరించరానంతగా పెరిగిపోతుంది. హోటల్స్ వాళ్ళు ఇంకొకళ్ళు అయితే వాళ్ళు అఫోర్డ్ చేయగలరేమో, కానీ ఒక కామన్ మ్యాన్ యాజ్ అ రెసిడెంట్ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు, అక్కడ రెవెన్యూ పెరుగుతోంది. ఇప్పుడు ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఉన్న చోటుకి వెళ్ళారు, మీరు వెళితే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి షాపులు కానీ లేకపోతే ఈ ఇవన్నీ ఈ అమ్ముకునే వాళ్ళు వీళ్ళందరూ బాగానే బాగుపడతారు, ఫోటోలు తీసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు. కానీ అక్కడ రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, వాళ్ళు మామూలుగా వాళ్ళ రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడాలు ఇవే సరిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు అక్కడ రెవెన్యూ బాగానే వస్తుంది కదా అని చెప్పి ఇంటి రెంట్లు అవి ఇవి అన్నీ పెంచేస్తారు. ఫాల్స్ హైప్ వచ్చి యెట్ టు బి క్యాపిటల్ అని అనుకున్నప్పుడే రియల్ ఎస్టేటు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా భూమిలోకి వచ్చింది. ఆ తర్వాత అది ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ తరిగిన దాఖలాలు లేవు. సామెత ఎందుకు నిజం కాలేదా అని నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను. పెరుగుట విరుగుట కొరకే అన్నారు, కానీ ఇక్కడ విరగడం అనేది లేదు, అసలు పెరుగుట పెరుగుట కొరకే అన్నట్టే ఉంది. సో అలాగే అయిపోతుందిట సాధారణంగా ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్కి సంబంధించినంత మటుకు. సో ఇలా రెంటల్ విషయానికి వచ్చేసరికి అంతలాగా, పైగా మెయిన్ ఏంటంటే మినిమం రెంట్ టెనెంట్కి మనం పెట్టాల్సిన రెంటు మొత్తము, ఈ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ టూరిస్టులు వీళ్ళ వల్ల చాలా రేట్లు పెరిగిపోవడమే కాకుండా కొంతమంది టూరిస్టులు కొంచెం రూడ్గా తర్వాత అబ్యూజింగ్ టైప్లో మాట్లాడటం, దానివల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారట. హోటల్స్లో సాధారణంగా ఇదేనా మీరు ఇచ్చేది అన్నట్టుగా, లేకపోతే నేను కట్టన ఏం చేస్తావో చేసుకో అన్నట్టు, ఇట్లా అందరు ఒకేలా ఉండాలని లేరు. కొన్నిసార్లు హోటల్స్ వాళ్ళే తిడుతుండొచ్చు, కొన్నిసార్లు వీళ్ళు కూడా అలా ప్రవర్తిస్తుండొచ్చు. సో ఏదేమైనప్పటికీ స్థానికులకి అది ఒక చాలా పెద్ద బర్డెన్గా తయారైందట. ఇక దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రెండు సంస్థలు కూడాను ఈ ఓవర్ టూరిజం అనేదాన్ని అంటే ఓవర్ క్రౌడెడ్ టూరిజంని అరికట్టాలని దానికి అపోజ్ చేస్తూ రకరకాల అజిటేషన్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందట టూరిస్టుల వల్ల. అది ఏ విధంగా అయినా కానీ బస్సుల్లోనో లేకపోతే కోచ్లో వస్తారు, ఆ కోచ్ ఆ తర్వాత అక్కడ ఏదైనా బీచ్లు వాటికి వెళితే అక్కడ చేసే ఈ అన్ని పడేసే లిటరింగ్ అవన్నీ కూడాను, వాటర్ పొల్యూషన్ అన్ని విధాల. సో అది కూడా వాళ్ళకి చాలా చిరాగ్గా ఉందిట. లాస్ట్ మంత్ 9th స్పెయిన్లో బార్సిలోనాలో, ఎస్పెషల్లీ బార్సిలోనా తర్వాత వెలెన్సియా, ఈ రెండు ప్లేసుల్లో ఒక వినూత్నమైన యాజిటేషన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ వల్ల కాక, అదేంటో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media Twitter tokaleni pitta 90 amadale velthundi kani ee neelam pitta Twitter prapanchane chutti vastundi. Oka sensation create cheyalanna, trending topic avvalanna Twitter ni minchina sadhanam emundi? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మన భారత ప్రజలు సుఖశాంతులతో, సామరస్యంతో జీవిస్తూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం ఎవరు? సరిహద్దుల్ని ప్రాణాలకు తెగించి మరీ కాపలా కాసే మన వీర సైనికులు. భరతమాత సేవలో వీర మరణం పొందిన అమర జవాన్ల గాథల్ని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అందిస్తున్నాం. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి లాస్ట్ మంత్ స్పెయిన్లో బార్సిలోనాలో, అంటే స్పెయిన్లో ఉన్న బార్సిలోనాలో, వెలెన్సియాలో, ఈ రెండు చోట్ల ఈ టూరిస్ట్ కౌచెస్ ఉంటాయి కదా, ఆ కోచ్లన్నిటినీ ఒక 4-5 ఒక సంఘం, ఒక చిన్న గ్రూప్లాగా ఏర్పడి వాటిని ఆపారు. ఆరాన్ యువ సేన అని, అంటే వాళ్ళ దీంట్లో చూసుకుంటే ఆరాన్ యూత్ అని ఒక గ్రూప్ వాళ్ళు. ఆ కోచ్ల్ని హైజాక్ చేయడం అంటారో, కిడ్నాప్ అంటారో, ఏమంటారో, మొత్తానికి అది చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మంది తోడయ్యి అలాంటి కోచ్లు ఎన్ని ఉన్నాయో అన్నిటినీ ఆపడం మొదలుపెట్టారు. ఆ బస్సులకి ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ఉన్న పొగని వదిలేటటువంటి కొన్ని బాంబర్స్ లాంటి, అంటే ఒక క్రాకర్స్ అనుకోండి, అలాంటి క్రాకర్స్ కాల్చారు. బ్యానర్స్ కట్టారు నిరసనగా. ఎందుకు అని అంటే విపరీతంగా వస్తున్నటువంటి టూరిస్టుల వల్ల వాళ్ళ సిటీస్ అన్నీ నాశనం అవుతున్నాయని, కాలుష్యం బాగా పెరిగిపోతుందని వాళ్ళు స్లోగన్స్ అవి గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నారు. అయితే ఏ ఒక్కళ్ళు కూడాను ఏ టూరిస్ట్కి హాని ఏం తలపెట్టలేదు. పైగా వాళ్ళు చెప్పారు, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ టూరిజం అండ్ వీఆర్ నాట్ అగెయిన్స్ట్ టూరిస్ట్, కానీ ఈ టూరిస్టుల సంఖ్యని కంట్రోల్ చేయాలి, ఆయా ప్రాంతాలకి వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా అనే విషయం మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి అని వాళ్ళ డిమాండ్లను స్పష్టం చేశారు. స్పెయిన్లో మజోర్కా అనే ఒక ఐలాండ్ ఉంది, దాని క్యాపిటల్ పాల్మా. అందులో కూడా లాస్ట్ మంత్ 16th పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళ నగరాన్ని సర్వనాశనం చేస్తోంది టూరిజమే అని వాళ్ళు క్లియర్గా దాంట్లో మెన్షన్ కూడా చేశారు. ఇక క్రొయేషియాలో అయితే వరల్డ్ హెరిటేజ్ సెంటర్ ఒకటి ఉంది, అంటే వాళ్ళ అది ఐడెంటిఫై చేసిన సైట్ ఒకటి ఉంది, డబ్రోవ్నిక్ అని. అక్కడ ఆ సిటీలో 50,000 వరకు జనాభా ఉంటుంది అసలు, యాక్చువల్గా అక్కడ ఉన్న రెసిడెంట్స్. అయితే అక్కడికి ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ని చూడటానికి ఆల్మోస్ట్ ప్రతి ఏటా 10 లక్షలకి పైగా టూరిస్టులు వస్తున్నారట. దాంతో అసలు ఆ ప్రాంతం ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నటువంటి దాని ఛామ్ని మొత్తం అది పోతుంది కాబట్టి దాన్ని సంరక్షించడానికి వీలుగా టూరిస్టుల సంఖ్యని రోజుకి 8,000 కన్నా ఎక్కువ రాకూడదు అని క్లియర్గా చెప్పారు. యునెస్కో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ విషయం మీద ఒక చిన్న కంట్రోల్ తీసుకొచ్చి 8,000 మంది రావాలి ఒక రోజుకి అని ఒక కంట్రోల్ పెట్టింది. అయితే డబ్రోనిక్ మేయర్ మాటో అనే అతను ఇంకొక అడుగు ముందుకేసి ఆ 8,000 సంఖ్యని ఇంకా కట్ ఆఫ్ చేసి 4,000కి తగ్గిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. అసలు ఈ ఒకటి ఆ ఒకటి అని కాదు, జపాన్లో కూడా ఓ జపాన్ ఇప్పుడంటే టోక్యో, అది వరకు దాని రాజధాని క్యోటో, అక్కడ విపరీతంగా పర్యాటకులు ఇబ్బడిముబ్బడిగా వచ్చేయడం వల్ల గవర్నమెంట్కి ప్రతిసారి వీళ్ళు నివేదిక అవి పంపిస్తూ ఇదిగో ఇంతమంది వస్తున్నారు ఇంతమంది వస్తున్నారు దీనివల్ల ఇదిగో ఇక్కడ రిసోర్సెస్ అన్నీ పోతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ కంట్రోల్ చేస్తున్నారు. ఇక ఇండోనేషియా బాలి ఉంది కదా, అసలు ఆ బాలి ఐలాండ్స్కి అయితే విపరీతమైన టూరిజం. ఆ తర్వాత బాలి ఈ మధ్యకాలంలో అయితే ఒక చెత్త కుప్పగా తయారైంది. ఆ విషయం మీద ఇండోనేషియన్ గవర్నమెంట్ చాలా అసలు సీరియస్ అయిపోయి కొన్నాళ్ల పాటు ఎవరిని రానివ్వద్దు, ఒక 6 మంత్స్ రానిచ్చి ఆ మిగతా 6 మంత్స్ దాన్ని క్లీన్ చేయడంలోనే ఉండాలి, లేకపోతే కనుక అసలు ఈ పాటి ప్రిస్టీన్ ఈ నేచర్ ఇది ఏదైతే ఉందో అదంతా పోతుందని చెప్పి వాళ్ళు ఆందోళన పడుతున్నారు. 2000లో డేనీ బోయల్ డైరెక్షన్లో వచ్చినటువంటి ద బీచ్తో పాటు ఇంకా బోల్డన్ని మూవీస్లో చూపించినటువంటి మాయా బే అనే థాయిలాండ్లో ఉన్న ఒక బీచ్ ఉంది, అది విపరీతమైన టూరిస్టులు అసలు ఇబ్బడిముబ్బడిగా వచ్చేయడం వల్ల మొత్తం పొల్యూషన్తో ఆల్మోస్ట్ దాన్ని 4 నెలల పాటు అంటే సెప్టెంబర్ 30th వరకు మూసేసినట్టు, మళ్ళీ తర్వాత జూన్లోనే స్టార్ట్ చేస్తున్నట్టు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటికే టూరిస్టుల సంఖ్యని 2,000కి కంట్రోల్ చేస్తే తప్ప అది ఇప్పుడప్పుడే అసలు కనీసం దాన్ని బాగుపడే ఇది కూడా లేదు అని క్లియర్గా చెప్తున్నారు. సో అసలు ఏంటి ప్రాబ్లము అని అంటే గనక దీనికి వాళ్ళ అంటే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే, టూరిస్ట్ డిపార్ట్మెంట్తో ముడిపడి ఉన్నటువంటి హోటల్స్ కానీ ఆర్ కంపెనీస్ కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఇంకొంచెం స్ట్రిక్ట్ చేసి ఇంతమందే రావాలి ఇట్లా కొంచెం వాళ్ళకి రూల్స్ అవి ఫ్రేమ్ చేయాలని చెప్తున్నారు. అండ్ కొంచెం టూరిజం మీద విస్తృతమైన స్థాయిలో చర్చలు జరిపి ఎట్లాంటి చోట్లకి అనుమతించాలి ఎట్లాంటి చోటుకి అనుమతించకూడదు ఇవన్నీ కూడా ముందే చెప్పి పెట్టుకోవాలని చెప్తున్నారు. అండ్ టూరిస్ట్ ప్రాంతాల్లో ఇళ్లని అద్దెకిచ్చేటటువంటి ఎయిర్బీ ఎన్బీ ఇలాంటి సంస్థల ఏవైతే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింత కఠినతరం చేయాలని చెప్తున్నారు. అండ్ రెంటల్ అగ్రిమెంట్ని మళ్ళీ ఒకసారి రెంటల్ కంట్రోల్ ఒక అథారిటీ ఒకటి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఈ క్రూయిజ్ షిప్స్ ఉంటాయి కదా, వాటి మీద ఖచ్చితమైన నిఘా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కిక్బ్యాక్స్ అవి తీసుకుని ఎక్కువ రోజులు ఉండేలాగా అట్టు పెట్టడం అట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలని చెప్తారు. అండ్ అక్కడ లోకల్లో ఎవరైతే లేబర్ ఉంటారో, అంటే ఇప్పుడు వీళ్ళందరికీ లగేజ్ తీసుకురావడం దగ్గర నుంచి మొదలు పెడితే హోటల్లో సర్వ్ చేసే వాళ్ళ వరకు ఎవరైనా సరే, వాళ్ళ లైఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకొంచెం మెరుగుపరచాలి, జీతాలు పెంచాలి. అండ్ బ్లాక్ మనీ పరంగా వీళ్ళు ఏదైతే అక్కడ టూరిస్టులకి వీళ్ళు పెక్స్ అవి ఇచ్చి చేస్తారో, వాటికి ఒకవేళ అవి చట్టవిరుద్ధంగా ఉంటే వాటిని వెంటనే స్ట్రీమ్లైన్ చేయాలి అని చెప్తున్నారు. ఇక టూరిస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి కంపెనీలు, ఆ తర్వాత మిగతా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి మీద ట్యాక్సెస్ ఇంకా ఎక్కువ వేయాలి. కాక్స్ అండ్ కింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏవైనా, థామస్ కుక్ కానీ ఏవైనా, ఆ వేసిన ఎక్కువ ట్యాక్స్ వేసిన దాన్ని ఇప్పుడు ఈ టూరిజం డెవలప్మెంట్కి ఖర్చు చేయాలి అని అంటున్నారు. అండ్ కొన్ని ఫేమస్ టూరిస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన హోటల్స్ కానీ లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ ఇలాంటి వాటిని సీజ్ చేసి వాటి నుంచి వచ్చే లాభాలని ఈ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే జనాలు ఉంటారో వాళ్ళ సంక్షేమానికి వీళ్ళు ఖర్చు పెడితే మంచిది అని కూడా చెప్తున్నారు. ఇవి వాళ్ళ డిమాండ్లు. అయితే అసలు ఏ దేశాల్లో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది? ఎందుకంటే చాలా దేశాల్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్, బట్ వెరిన్ అందులో కూడా కొన్ని మరీ చిన్నగా ఉండడం వల్ల లేదా మరీ రిసోర్సెస్ తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అని వెళ్ళాను నేను. అక్కడ నైట్ 7:30 దాటిన తర్వాత అసలు అక్కడ నర మానవుడు కనిపించాడు. ప్రతి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. పైగా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ హౌజెస్ ఉంటాయి, ఆ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ, ఇంకా అక్కడ ఇంకా జనాలు ఉండరు, లోపలికి వెళ్ళిపోతారు. సో మేము స్టే చేసిన హోటల్ పక్కన ఒక చిన్న, వాళ్ళకి ఏంటంటే గ్రోసరీ షాప్స్ అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మనలాగా కింద దిగంగానే కిరాణా కొట్లు ఇలాంటివి ఏమి ఉండవు కదా. అయితే ఆ చిన్న ఊరు అది హార్డ్లీ ఒక 40-50 కుటుంబాలు ఉంటాయేమో. అక్కడి నుంచి మళ్ళీ సైకిల్ వేసుకుని వెళితే ఇంకొక 18-20 కిలోమీటర్ల తర్వాత ఇంకో ఊరు ఉంటుంది. అంతరాత్రి పూట ఆకలిస్తుందనంటే ఆ హోటల్ అక్కడ దగ్గరలో ఏదైనా ఒక చిన్న, వీళ్ళు ఏదైతే గెస్ట్ హౌస్ లాంటిది ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే వండేస్తారు. వాళ్ళకి ముందు చెప్తారు కదా వీళ్ళు ఎటు. సో వాళ్ళు అంచనాగా వేసుకుంటారు. సపోజ్ బ్రెడ్ స్లైస్ శాండ్విచ్ అన్నారనుకోండి, ఓకే ఒక మనిషి ఎన్ని శాండ్విచ్లు తినగలడు, ఒక 3-4 ఈ టైప్లో వాళ్ళు వేసుకుంటారు. కొంచెం మంచి తిండి పుష్టి గల వాళ్ళు ఎవరైనా వచ్చి ఒక 8-9 శాండ్విచ్లు తిన్నారనుకోండి, వీళ్ళకి మొత్తం తేడా వచ్చేస్తుంది కదా. అప్పుడు పక్కన షాప్కి వెళ్ళి అని తీసుకోవడానికి కూడా ఉండదు. స్థానికంగా అట్లా లేక ఒక 12-13 గుడ్లు తగ్గినాయి. సో ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తీసుకొచ్చారు. ఆ రోజు వాళ్ళకి ఫుడ్ ఉండదు. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. టూరిస్టులు ఎక్కువైనా లేదా టూరిస్టులకి తిండి పుష్టి ఎక్కువైనా కూడా అక్కడ లోకల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో అసలు ఇలాంటి కంట్రీస్ ఏంటి, ఎక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల్ల 15 అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30-3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
వినండర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడి వేడి అన్నంలో కొత్తవకాయ కాస్తంత వెన్నేసి కలిపినట్లు అలనాటి విశేషాలు, వింతలు, సామెతలు, పొడుపు కథలు, చిట్కాలు అన్నింటినీ అచ్చతెలుగు కబుర్లలో రంగరించి మనకు అందిస్తున్నారు కాకాని సౌజన్య గారు. భారత కాలమానం ప్రకారం ప్రతి బుధవారం మరియు శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే బామ్మగారి ముచ్చట్లు కార్యక్రమాన్ని మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరంలో తప్పక వినండి. గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 నుంచి 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. శ్రోతలకు నమస్కారం. ఈరోజున మనం ఆహా ఏమి రుచి కార్యక్రమంలో అటుకులతో చేసే దోశల గురించి తెలుసుకుందాం. 3 గ్లాసుల పుల్లని మజ్జిగలో 1 గ్లాస్ అటుకులు, 2 గ్లాసుల బియ్యం కలిపి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయాన్నే 5 పచ్చిమిర్చి, 1 తరిగిన ఉల్లిపాయ, తగినంత ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. బయట 1 గంట సేపు ఉంచాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని దోశల్లాగా వేసుకోవాలి. ఈ దోశలు చాలా మృదువుగా ఉంటాయి. ఈ దోశల్లోకి వెరైటీగా మనం పండుమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. 3 స్పూన్ల కొరివికారం లేదా పండుమిరపకాయల పచ్చడిని తీసుకోండి. పండుమిరపకాయల పచ్చళ్ళలో తయారు చేసేటప్పుడు ఎలాగూ మనం ఉప్పు, చింతపండు, ఇంగువ మరియు మిరపకాయల కారం వేస్తాం కనుక మళ్ళీ ప్రత్యేకంగా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ పండుమిరపకాయల పచ్చడి ఇంకా 1 గరిట పెరుగు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ వేసుకోండి. తర్వాత ఈ చట్నీ వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే వరుసగా 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు మరియు కరివేపాకు వేసి ఈ పోపుని చట్నీలో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే పండుమిరపకాయల చట్నీ, దానికి కాంబినేషన్గా అటుకులతో చేసిన దోశలు సర్వింగ్కు సిద్ధం. మరి మీరు ప్రయత్నిస్తారు కదూ. మరొకసారి మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
Thank you.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం అసలు ఏ దేశాల్లో ఈ టూరిస్టులు మాకు వద్దు బాబోయ్, మా వధోవని మమ్మల్ని బతకనివ్వండి, మీ కంట్రీలో మీరు బతకండి, అసలు మీరు చూడటానికి కూడా రావద్దు అనేటటువంటి కంట్రీస్ ఏంటో నేను చెప్తున్నాను కదా. కోఖాయ్ ఐలాండ్స్ అని థాయిలాండ్లో ఉన్నాయి. అవి యాక్చువల్గా మూడు అన్నమాట, కోఖాయ్ నాక్, కోఖాయ్ న్యూయ్, కోఖాయ్ నై, ఈ మూడు ఉన్నాయి. మిగతా థాయిలాండ్ మొత్తం అంతా తిరగచ్చు, కానీ ఈ మూడు ఐలాండ్స్ మటుకు ఏంటంటే కలర్ఫుల్ కోరల్ డిస్ప్లేస్. కోరల్ దీవులు అంటే తెలుసు కదా, పగడపు దీవులు అంటారు. అదొక టైప్ ఆఫ్ పింక్ అండ్ ఆరెంజ్ కలిపిన ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్లో ఉంటుంది. అది మామూలుగా ఎక్కడైనా కోరల్ రీఫ్స్ అలా ఉంటాయి, బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అయితే ఇదివరకు అలా ఉండేవి. ఫుకెట్ నుంచి పొద్దున వచ్చేసి రాత్రికి వెళ్ళిపోయేటటువంటి కొన్ని ట్రావెల్ ఇవి ఉంటాయి కదా, టూరిస్ట్ కంపెనీస్, వాళ్ళు అట్లా తీసుకెళ్ళి అక్కడ జనాలేమో ఓ తెగ వచ్చేసి ఆ మూడు ఐలాండ్స్కి, అక్కడ కాళ్ళు చేతులు కడగడాలు, తర్వాత సముద్రంలోనే అన్నీ అసలు కానిచ్చేయడాలు, ఇలాంటి వాటి వల్ల 80% కోరల్ రీఫ్స్ కలర్ మొత్తం ఫేడ్ ఆఫ్ అయిపోయి యాష్ కలర్లోకి టర్న్ అయిపోయినాయి. దాంతో అసలు ఇటువైపు ఎవ్వరు రావద్దని చెప్పి ఆ మూడు దీవులకి అసలు ఎవరిని రానివ్వకుండా మొత్తం బ్యాన్ చేసేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ మెరైన్ అండ్ కోస్టల్ రిసోర్సెస్ వాళ్ళు. ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఆ మూడు ఐలాండ్స్కి అసలు ఎవ్వరిని రానియకుండా ఓన్లీ మీరు వస్తే థాయిలాండ్లో ఫుకెట్ చూసుకోండి, వెళ్ళిపోండి అంతే అని చెప్తున్నారు. ఇక భూటాన్, 1974 నుంచి మించి భూమిలో ఉంది అది, ఎందుకంటే హిమాలయాస్ పక్కనే ఉంది, అటువైపు నుంచి చూసేవాడు. పైగా భూటాన్ చాలా చిన్న దేశం, దాంతో హై వాల్యూ లో ఇంపాక్ట్ టూరిజం అది, కాబట్టి అందరూ చాలా మటుకు అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. నేపాల్, భూటాన్ చూడండి మీరు, నార్త్ ఈస్ట్ నుంచి కానీ లేకపోతే నార్త్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కూడా చాలామంది. అక్కడ దేవాలయాలు అవి కొంచెం, అక్కడ కల్చర్ కూడా కొంచెం డైవర్సిఫైడ్ కల్చర్ ఉంటుంది, కొంచెం హిందూయిజం అక్కడ మిక్స్ అయ్యి ఉంటుంది బుద్ధిజంతో పాటు. సో అందుకని ఎక్కువగా అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళు. ఇది వరకు హార్డ్లీ 20 pounds కడితే ఈజీగా వెళ్ళిపోయి వచ్చేటటువంటి, అంటే జస్ట్ అలా బార్డర్, ఇదివరకు ఈ వీసాలు ఇవి కూడా ఉండేవి కాదుట, జస్ట్ ఒక లెటర్ రాయించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వెళ్ళిపోతే సరిపోయేది. జీప్లో వెళ్ళి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ లెటర్ చూపిస్తే అది దాటి వెళ్ళిపోవడమే. ఇప్పుడు 190 pounds కడితే కూడా వీసా, మిగతా ఫీజు అనేవి ఇవన్నీ కట్టి అప్పుడు కానీ మనకి అసలు ఆ భూటాన్ అందాలు చూసే ప్రివిలేజ్ దొరకట్లేదు ప్రస్తుతం. ఎందుకంటే అక్కడ ఫుడ్డు, అక్కడున్న వాళ్ళకి అంటే అక్కడ పాపులేషన్, భూటాన్ చాలా చిన్న దేశం, అక్కడున్న పాపులేషన్కి ప్రస్తుతం సరిపోతున్న ఫుడ్డు, ఏటా వచ్చే పర్యాటకుల వల్ల వాళ్ళు ఇంకో చోటు నుంచి ఆల్రెడీ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఇంకా ఎక్కువ చేసుకోవాల్సి వస్తుందిట. పైగా అక్కడున్న దేశంలో ఉన్న మిగతా ఈ హిమాలయాస్ అని మామూలుగా గ్లోబల్ వార్మింగ్ తోటే కరుగుతున్నాయి. వీళ్ళు వచ్చి అక్కడ వీళ్ళు చేస్తున్న పొల్యూషన్కి ఇంకా చాలా చాలా చెత్త అయిపోతుంది కాబట్టి వద్దు అని చెప్తున్నారట. చిన్న దేశమైనా వాళ్ళకి రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ అయినా కూడా. ఇక బార్సిలోనా విషయానికి వస్తే, నేను చెప్పే అన్ని కంట్రీస్లోకి ప్రస్తుతం టాప్లో ఉండి యాజిటేషన్ తోటి స్పెయిన్ వాళ్ళు ఇంకెవ్వరు రావద్దు మొర్రో అని చెప్పి యాజిటేషన్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ స్పెయిన్లో, బార్సిలోనాలో. ఆడ అని అక్కడ ఫస్ట్ ఫీమేల్ మేయర్, ఆవిడ ఫస్ట్ 2015 వెళ్ళినప్పుడు మన టూరిజం చాలా పెరగాలి అది ఇదని చెప్పిందిట. ఆ తర్వాత వీ డోంట్ వాంట్ ద సిటీ టు బికమ్ ఏ చీప్ సోవెనీర్ షాప్ అని క్లియర్గా చెప్పిందట. ఇదే పదం చెప్పింది, ఇంకేం లేదు. వెనీస్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదు. ఎందుకు అక్కడ మెయిన్ ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, గుంపులుగా జనాలు అసలు ప్రతిరోజు ఈ కోచుల్లో వచ్చేవాళ్ళు. ప్రతిరోజు కనీసము 2000 coaches వస్తాయి వెనీస్కి. ఒక కోచ్లో 60 పడతారు. 2000 coaches అంటే మీరు గమనించండి, ఇది అన్ని దేశాల నుంచి, జపాను అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత గండోలాస్ అంటారు కదా, గండోలా రైడ్ అంటే మన పడవల్లో వెళ్ళేది, అదేమో సిటీ ఆఫ్ కెనాల్స్ అంటే రెండు వెనీసులు ఉన్నాయి, ఒకటి భూమి మీద ఒకటి కెనాల్స్లో. కెనాల్కి ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గండోలాస్లో అందరిని తొందరగా అయిపో చేసేస్తే మన ఇంటికి మనం వెళ్ళొచ్చు అన్న తీరులో ఉంటుంది అక్కడ ఉన్న గండోల రైడ్. ఎవరైతే రైడ్ చేస్తారో అది నారో కెనాల్స్లో తొందరగా వీళ్ళందరినీ అయిపో వచ్చిన వాళ్ళందరూ అసలు అక్కడ గండోల రైడే ఫేమస్ కాబట్టి ఎవరు పడవలెక్కకుండా అయితే వెళ్ళరు. ఆ కెపాసిటీ 4 or 3. వీళ్ళేం చేస్తారు, 14-15 ఏళ్ల పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళు 6 ఒకటే దాంట్లో ఎక్కించేసి 7వ వాడు ఇప్పుడు అని నడిపేవాడు. ఇలా ఎన్నో గండోల రైడ్స్ ప్రమాదానికి కూడా గురవుతున్నాయట. అలా కాదు అని చెప్పి పోయిన నారో దాంట్లో వీళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఓయ్ అని అరుచుకుంటారనమాట. అక్కడ వాళ్ళకేమి కనీసం వసతులు కూడా లేవు. అలా అరుచుకుని అటు నుంచి వచ్చేవాడు ఆగి ఇటు వెళ్ళి ఇవన్నీ చేసేసరికి అందరు ఒకేసారి వెళ్తారు కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత దిగిన తర్వాత ఆ స్క్వేర్ ఏదైతే ఉందో అక్కడ ఫోటోలు తీసుకోవాలంటే అసలు ఆ మనిషి ఎక్కడున్నాడో కనపడ్డు, చీమల్లాగా మొత్తం పరుచుకున్న జనం. ఇక ఫుడ్డు వీటన్నిటికి సంబంధించిన అక్కడ అంటే అది సిటీ ఆఫ్ కెనాల్స్ కాబట్టి నీళ్ళల్లో ఉంది కదా, అక్కడికి ఫుడ్ రావాలంటే చాలా కష్టం. వాళ్ళు ఏదైతే ఒక ఎస్టిమేషన్ వేసుకుని ఇవాళ 100,000 అని అనుకుని వాళ్ళు ఫుడ్ తెచ్చుకుంటారో ఏ రోజు దానికన్నా ఎక్కువే తప్ప తక్కువ అవ్వదుట. సో అక్కడ ఉన్న రెసిడెంట్ ఎవరైతే ఇప్పుడు ఆ గండోల రైడర్ చేసేవాళ్ళు కానీ అక్కడున్న మిగతా మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఏ రోజు సరిగ్గా ఫుడ్ ఉండదుట. అరే వచ్చారు పాపం అతిథి దేవో భవ కదా అని చెప్పి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడంలోనే సరిపోతుంది వీళ్ళకి. అయితే ఎయిర్ బిఎన్బి వాళ్ళతో వీళ్ళు టైఅప్ అయ్యి షార్ట్ టర్మ్ రెంటల్ సైట్స్ కింద తీసుకుని ఇప్పుడు ఇంతకుముందు 24 ఉండేది 24,000 యూరోలు 24,000 పౌండ్లు అప్పుడు, ఇప్పుడు 30,000 యూరోలు దాన్ని పెంచేశారు. ఫైన్ వేసినా కూడా జనాలు ఓ వేలం వెర్రిగా వస్తూనే ఉన్నారు వెనీస్కి. అంటే మీరు అర్థం చేసుకోండి టూరిస్టులను వాళ్ళు ఎంత వద్దు అనుకున్న, పైగా ఇప్పుడు లిమిటెడ్గా వాళ్ళు అంటే ఇన్ని ఇంతమంది మెంబర్సే రావాలి ఇప్పుడు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. స్టిల్ ఇక ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్, ఇది యూరోపియన్ కంట్రీ. వీళ్ళు ఒక కొంచెం ఎక్కువ టూరిస్టులు ఎక్కువైపోతున్నారన్న విషయం మీద ఒక యాడ్ కూడా చేశారు వాళ్ళు. ఆమ్స్టర్డామ్ మార్కెటింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్పాడంటే టూరిజం వల్ల ఇక్కడున్న సిటీస్ అన్నీ చచ్చిపోతున్నాయి, లిటరల్లీ చచ్చిపోతున్నాయి. ఇక హిస్టారిక్ సెంటర్స్లో మామూలు జనాలు ఎవరు అసలు బతకరు. చిన్న చిన్న హిస్టారిక్ సైట్స్ చాలా ఉన్నాయి యూరోప్లో, అవన్నీ కూడా కేవలం విజిటర్స్ రావడం వల్లే పాడైపోతున్నాయి. మా రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్కి టూరిజం వల్ల చాలా విఘాతం ఏర్పడుతుంది అని చెప్తూ వరల్డ్ టూరిజం ఫోరం లుక్రెయిన్లో ఉంది, అక్కడ లుక్రెయిన్ నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళకి ఇదే పెద్ద ప్రాబ్లం. అసలు ఏ హోటల్కి వెళ్ళినా కూడాను మీరు ఎంతమంది అని అడిగితే వాళ్ళకి ఆ రోజు ముందే వాళ్ళకి వచ్చేస్తుంది కదా లిస్టు, అది కాకుండా కనీసం ఒక 80 రూములు మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా అవి కూడా సరిపోవట్లేదుట. ఈవెన్ 1 యూరో కూడా మేము మార్కెటింగ్కి స్పెండ్ చేయట్లేదు ఆమ్స్టర్డామ్కి ఇక మీదట, అసలు నాట్ ఈవెన్ సింగిల్ యూరో. మాకు మార్కెటింగ్ స్ట్రాటజీ వద్దు, అసలు టూరిజం అసలే వద్దు, ఇంకా మాకు జనాలే వద్దు, మమ్మల్ని ఇలా వదిలేయండి. వచ్చిన విజిటర్ అంటే వచ్చిన విజిటర్స్ యొక్క క్వాలిటీ బాగుంటే ఓకే, కానీ క్వాలిటీ బాగుండట్లేదు. నిజంగా సిటీ మీద ఇంట్రెస్ట్ తోటి ఏదో పూల వ్యాలీ దగ్గర ఓ సెల్ఫీ తీసుకుందామా వెళ్ళిపోదామా అన్నట్టు కాకుండా నిజంగా వాళ్ళలో అంత ఇంట్రెస్ట్ ఉండి సిటీ రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని తెలుసుకోవాలని వస్తే ఓకే, కానీ ఏదో పార్టీ చేసుకోవడానికో లేకపోతే అసలు ఏమాత్రం మా రూల్స్ పట్ల ఎటువంటి విధేయత లేని వాడు అసలు మాకు అక్కర్లేదని చెప్తున్నారు. అది వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు. ఇక వేరియస్ ఆన్సన్, జపాన్ ఆన్సన్లో నేచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి జస్ట్ మన ఉత్తరాఖండ్ లాగే, అలాగే వాళ్ళకి ఇన్క్రెడిబుల్లీ విపరీతంగా జనాలు వచ్చేస్తూ ఉన్నారు. టాటూస్ వేస్తారు అక్కడ రకరకాల, అంటే జనాలు అక్కడికి వెళ్ళేది కేవలం ఒక మంచి బాతింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా వెళ్తూ ఉంటారట, అంటే మీరు చూడండి. అయితే స్కిన్ ఆర్ట్కి సంబంధించి అక్కడ చాలా మంచి మంచి డిజైన్లు అవి వేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళడం వల్ల చాలామంది తర్వాత అసలు ఒకళ్ళకి వాడిన టాటూకి వేసిందే మళ్ళీ ఇంకొకళ్ళకి వాడడం, దానివల్ల స్కిన్ డిసీజెస్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయట. ఎందుకంటే జనాలు అంత ఎక్కువైపోయారు, మాకు 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 అని చెప్పి ఓ అసలు లైన్లో నిలబడుతున్నారు. వీళ్ళు అవన్నీ మార్చి చేసేంత ఓపిక తీరిక వీళ్ళకి ఉండట్లేదు, దాంతో ఇలా తయారైపోతుంది. ఇక శాంటోరిని, గ్రీస్లో ఉన్న శాంటోరిని, ఇది నిజంగా చెప్పాలంటే ఆ చుప్కే చుప్కే సినిమా ఉంది కదా చోరీ చోరీయా చుప్కే చుప్కే, షారూఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, దాని తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. గ్రీస్లో బిజియెస్ట్ పోర్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే. ఇది వరకు క్రూయిజ్లు అంత ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడైతే మంచి అసలు ఒక లావిష్ క్రూయిజ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే పరమావధిగా పెట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ రోజుకి 10,000 మంది టూరిస్టులు వస్తున్నారు. ఇక అది 8,000కి కట్ డౌన్ చేయాలి ప్రస్తుతానికి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సింక్ టెర్రే అని ఇటలీలో ఉంది, అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది అక్కడ. ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ పాత పడిపోయి అసలు మామూలుగా లేదు ఇప్పుడు, అది చాలా కష్టంగా ఉంది. దాని మీద కూడా కంట్రోల్ పెడుతున్నారు. ఇక ఆర్లింగ్టన్ టెక్సాస్, టెక్సాస్లో అంటే యుఎస్లో సాధారణంగా చాలా వాటిల్లో మీరు గమనిస్తే న్యూయార్క్ సెకండ్, లాస్ వెగాస్ థర్డ్ అయితే దీనికి టెక్సాస్కి ఫస్ట్ అంట. కానీ అంటే జనాలు రావడం, కానీ ఇప్పుడు 37,000 మంది వస్తున్నారు 2015 నుంచి, అట్లా స్టార్ట్ అయింది, నెమ్మదిగా పెరుగుతూ పెరుగుతూ. సైంటిఫిక్ ఏమీ అంత పెద్ద ప్రామినెన్స్ లేదు, అయినా సరే జనాలు అక్కడికి చాలామంది వస్తున్నారు. రూడ్నెస్గా ఉంటారని అక్కడ జనాలు అది ఇది అన్నీ చెప్తారు, కానీ స్టిల్ అక్కడికే వస్తున్నారు. సో దాన్ని కూడా కంట్రోల్ చేసి మాకు అసలు ఎవరు వద్దు బాబు మమ్మల్ని ఇలా బతకనియ్యండి అంటున్నారట. ఇలాంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ఒకటి అనిపిస్తుంది నాకు, ఇంట గెలిచి రచ్చగలవాలని ముందు మన ఇండియాలో ఉన్నవన్నీ చూసేసుకుని చెత్త చేయకుండా, ఆ తర్వాత ఫారిన్ వెళ్ళి అక్కడ కూడా చెత్త చేయకుండా నిజంగా చూడాలి అన్న ఒక బర్నింగ్ ప్యాషన్తో ఇంట్రెస్ట్తో వెళ్ళి నీట్గా చూసేసి వచ్చేయడం బెస్ట్. ఏమంటారు? ఇది ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం ఆగస్టు 21, 2018 నాటి సడుపున ప్రసారం.
The voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.